ఆ వాద్యంబులు ఘోషములు జయరవంబు అన్నాడు కోతల గారు. పెద్ద పెట్టిన ఎంతమంది పిల్లలు చప్పట్లు కొట్టి కొమ్ము బోరాలు ఉన్నాయి, ఆ బోరాలు తెగ ఊదేశారండి, బై బై అని బోరాలు ఊదారు, చేతులు తాళాలు కొట్టారు, అరిచారు, గోవింద గోవింద అరిచారు కృష్ణుడి మీద అభిమానంతో, ఇలా రకరకాల శబ్దాలు చేశారు. కొందరు బ్యాండ్ మేళం వాయించారు, కొందరు పాటలో పాడారు. ఈ శబ్దం ఎక్కడో బ్రహ్మలోకంలో ఉన్న బ్రహ్మగారికి వినబడింది. బ్రహ్మగారు పరుగు పొరుగున బ్రహ్మలోకం నుంచి వచ్చేశాడు. ఆయనకి ఆశ్చర్యం కలిగింది, వీళ్ళంతా ఎందుకు ఇలా అరుస్తున్నారు అంటే, కృష్ణుడు చచ్చిపోయిన వాళ్ళందరినీ బ్రతికించాడండి, తమని బ్రతికించాడు కృష్ణుడు అనే ఆనందంతో వీళ్ళంతా ఈ శబ్దములు చేస్తూ కృష్ణనామస్మరణ చేస్తున్నారని ఇంద్రుడు చెప్పాడు. అప్పుడు బ్రహ్మకి తెల్లబోయి ఆశ్చర్యం కలిగి ఏమనిపించింది, అసలు పుట్టించేవాడిని నేను, వీడెవడి గొల్ల పిల్లవాడు ఒకడు మధ్యలో వచ్చి చచ్చిపోయిన వాడిని బతికించడానికి, ఏమిటో ఈ చిత్రం అని ఆయన అనుకున్నాడు. ఈలోపు ఏం జరిగింది, దేవతలు ఇంతసేపు ఎదురు చూస్తున్నారుగా పైన, కృష్ణుడు దేవుడా జీవుడా, ఇప్పుడు కృష్ణుడు తాను బ్రతకడమే కాకుండా పాముని చంపేసి అందులో ఉన్న పిల్లల్ని దూడల్ని బయటికి తీసి చూపులతో బతికించగానే, ఈయన తప్పక గోపాలుడే, ఆనాడు మనకు వరమిచ్చిన వైకుంఠుడే అని పుష్పవృషం కురిపించి వాళ్ళు కూడా మధ్యలను వాయించి నృత్యం చేశారు. ఈ సమయంలో ఇంకో తమాషా జరిగింది, ఇందాక చచ్చిపోయిన రాక్షసుడి శరీరం నుంచి బయటకు వచ్చిందే బొటన వేలంత కాంతి, ఒక జ్యోతి, అది రాక్షసుడి ప్రాణం. ఈ ప్రాణం పైనుంచి దేవతలు, మరో పక్కన బ్రహ్మ, ఇక్కడ కృష్ణుడి చుట్టూతో ఉన్న గొల్లపిల్లలు ఎంతమంది చూస్తూ ఉండగా ఆ జ్యోతి అలా అలా ఆకాశ మార్గంలో వచ్చి శ్రీకృష్ణుడి శరీరంలో ప్రవేశించి అదృశ్యమైపోయింది. హరి తన నోట్లో కాళ్ళు పెట్టడంతో, పాదాలతో పాటు చేతులు పెట్టడంతో, తన కంఠద్వారం అంతా బిలం మూసినట్టు ముయ్యడంతో అఘాసురుడు అనఘాసురుడైపోయాడు. అఘము అంటే పాపం, పాపం లేకపోతే అనఘం, అనఘ అనే శబ్దానికి పుణ్యాత్ముడు. ఎందుకు పుణ్యాత్ముడు అంటే అఘము లేనివాడు. అనఘాదేవి అని ఎందుకంటారు అమ్మవారిని అంటే, అమ్మ దగ్గర పాపం లేదు పుణ్యం తప్ప, సంస్కృత మర్యాద అది. పుణ్యాత్ముడు అనరు, ముందు అనఘుడు అంటారు, పాపము లేనివాడు. పాపం లేకపోతే పుణ్యం దానంతట అదే వస్తుంది. వాడు పరమ పుణ్యాత్ముడై కృష్ణుడిలో కలిసిపోయాడు. అందరూ ఆశ్చర్యపోయి, దేవతలు ఇన్నాటి నుంచి మనం తపస్సు చేశామే కానీ ఎప్పుడైనా శ్రీకృష్ణుడిలో కలిసిపోయామా, ఈ దుర్మార్గుడు మనల్ని అందరినీ హింసించాడు, ఆ ఇనవాడు కృష్ణుడిలో కలిసిపోయాడు, మనకంటే పాపాత్ములే అదృష్టవంతులు కొన్ని సమయాల్లో అనుకున్నారు వాళ్ళు. నిజానికి పాపాత్ములు చాలా తొందరగా భగవంతుడిలో చేరతారు, కానీ ఆ పాపాత్ములుగా వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు పడే యాతనుందే అది మీరు పడలేరు, అది వాళ్ళే పడగలరు. ఎందుకంటే చూస్తూ చూస్తూ గోవులు తినగలరా మీరు రోజు? ఎప్పుడో ఒకప్పుడు పుణ్యం రావచ్చు, అది వేరే విషయం, ఈలోపు చాలా యాతన. కాబట్టి పాపిగా ఉండి పరమాత్ముల్లో చేరడం కొంత సులభమైనా ఆ మార్గం అందరికీ ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు శ్రీకృష్ణుడిలో వాడు కలిసిపోగానే దేవతలంతా ఆనందంతో పుష్పవృషం కురిపించి వెళ్ళిపోయారు, పిల్లలు కూడా నివ్వెరబోయారు. ఆ తర్వాత శ్రీకృష్ణాదులంతా కలిసి సద్దన్నందిని సాయంత్రం ఇంటికి వెళ్ళారు. శ్రీకృష్ణుడి పావును ఎప్పుడు చంపాడు, ఈ అఘాసురుణ్ణి 5వ ఏట చంపాడు. కానీ చిత్రం ఏంటో తెలిసిన, పిల్లలంతా 6వ ఏట ఇంటికి వెళ్ళి, ఈరోజు అడవిలో ఒక కొండ చిలువ మమ్మల్ని బ్రింగింది, ఆ కొండ చిలువని చంపి శ్రీకృష్ణుడు మమ్మల్ని రక్షించాడు అని చెప్పారు. ఇప్పుడు ఈ కథ వినగానే పరీక్షిత్తుకు అనుమానం వచ్చింది, శ్రీకృష్ణుడు 5వ ఏట పాముని చంపడం ఏమిటి, పిల్లలు 6వ ఏట ఇంటికి వెళ్ళి ఈరోజే శ్రీకృష్ణుడు అడవిలో ఒక కొండ చిలువని చంపి మమ్మల్ని రక్షించాడని చెప్పడం ఏమిటి? 5 ఏండ్లు కౌమార మట మీద పౌగండమనియగబడును, 5 ఏళ్ళని కౌమారం అంటారు, 6 ఏళ్ల వయస్సుని పౌగండావస్థ అంటారు. కౌమారావస్థలో కృష్ణుడు పాముని చంపితే పౌగండావస్థలో అంటే 6వ ఏట పిల్లలు ఇంటికి వెళ్ళి ఈరోజు శ్రీకృష్ణుడు అడవిలో పాముని చంపి మమ్మల్ని రక్షించాడని చెప్పడానికి గల కారణం ఏమిటి, దీని వెనకాతలు ఏదైనా బ్రహ్మరహస్యం ఉందా అని పరీక్షిత్తు సుకుడిని అడిగాడు. వెంటనే సుకుడు కళ్ళు మూసుకుని, పరీక్షి నరేంద్ర మంచి ప్రశ్న వేసావు, నువ్వు అన్నట్టు నిజంగా బ్రహ్మరహస్యమే ఉందన్నాడు ఆయన. ఆ కథ చెబుతున్నావు విను అని కథని వెళ్ళి కొనసాగించాడు. శ్రీకృష్ణుడు పాముని చంపాడు, పిల్లల్ని రక్షించాడు, దూడల్ని రక్షించాడు, దేవతలను ఆనందపెట్టాడు, దేవతలు పుష్పవర్షం కురిపించి తమ దారిని తమ వెళ్ళిపోయారు. ఆ సమయంలో పిల్లలంతా కలిసి కృష్ణుడితో కలిసి మళ్ళీ పూర్వంలాగే దూడలను మేపుకోవడానికి అడవిలో ప్రయాణం అయ్యారు. చాలా దూరం వెళ్ళిపోయారు. ఇప్పటికి కూడా చెద్దన్నం తిన్న చోటికి అక్కడ ఇసుకలో ఇలా ముద్రలు వేయిస్తారు, అచ్చం గోవు ముద్ర పడుతుంది, భలే ఉంటుంది. ఆ స్థలం చూసి తీరాలి. అక్కడ ఈ మధ్యన చెరువులు కూడా కడుతున్నారు, స్నానాలు చేయడానికి చాలా బాగుంటుంది. అది అఘాసురుడు చచ్చిన స్థలం, చెద్దన్నం తిన్న స్థలం అన్నమాట. అదిగో అక్కడికి వెళ్ళారట పిల్లలంతా కలిసి కృష్ణుడితోటి. ఆ పూట ఎందుకో కానీ మధ్యాహ్నం దాకా తెగదిరిగేశారు. మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తుకొచ్చాడు, మంచి ఎండ బాగా కాస్తోంది, వాళ్ళందరికీ బుర్ర గిర్రు ఉంటుంది ఎండ దెబ్బకి, అంటే తల తిరిగిపోయేంత ఎండ అన్నమాట. ఎండకి తల మాడిపోవడం మొదలుపెట్టింది, కడుపులో ఏమైంది, ఆకలి మాడుతోంది, ఇటు తల మాడుతోంది, కడుపు మాడుతోంది. అందుకని పిల్లలు నడవలేక, అలాగని కృష్ణుడిని అన్నమని అడగలేక అలా దీనంగా కృష్ణుడికే చూశారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చేశాడు, వీళ్ళ బాధ కనిపెట్టాడు, ఆయనకు తెలుసు కదా. వాళ్ళందరినీ తీసుకుని ఒక పెద్ద చెరువు దగ్గరికి చేరాడు. ఇప్పటికి కూడా చెరువు ఉంది అక్కడ. కనియం కృష్ణుడు సాధు నీరము మహాగంభీరము పద్మకోక నదాస్వాద వినోదమోదమదభృంగద్వంద్వ ఝంకారము ఘనకల్లోలతావితాన విహరత్కాదంబకోలాహలస్వన విస్ఫారము మందవాయుజకణాసారంబు కాసారము. చూచాడు కృష్ణుడు పెద్ద చెరువు, మామూలు చెరువు కాదు, మహావైశాల్యం కలిగిన విశాలమైన ఒక పద్మాకరం కనపడింది. ఆ చెరువులో నీరు ఎలా ఉంది, సాధు నీరం, స్వచ్ఛంగా ఉంది నీరు, ఆ నీరు మురికిగా లేదన్నమాట. కొన్ని చోట్ల చెరువులు ఉంటాయి కానీ నీరు మురిగ్గా ఉంటే తాగలేం కదా, ఇది అలా కాదు, సాధు నీరం అది, స్వచ్ఛమైన మురికి లేని నిష్కల్మషమైన నీరు అందులో ఉన్నది. మహాగంభీరంటది, ఎంతో లోతుగా ఉంది ఆ చెరువు, చాలా లోతైన చెరువు. అందులో తామర పువ్వులు ఉన్నాయి, కోకనదం అంటే ఎర్ర కలువ పువ్వులు అని అర్థం, చెంగల్వ అంటారు దాన్ని, చెన్ను కలువ చెంగల్వ, చెన్ను అంటే ఎరుపు, ఎర్రని కలువు పువ్వులు సంస్కృతంలో కోదన కోకనదం అని కూడా పిలుస్తారు. తామర పువ్వులున్నాయి, ఎర్ర కలువ పువ్వులున్నాయి, ఇందులో నుంచి సువాసన బయటకు వస్తుంది. ఆ తామర పువ్వులు కలువు పువ్వులు వికసించటం వల్ల అందులో పుప్పొడి ఉంది, ఆ పుప్పొడిని తినడానికి అక్కడికి చేరిన హంసలు చక్రవాక పక్షులు వాటిని తిని ఆనందంతో కూతలు కూస్తున్నాయి, రకరకాల పక్షులు కిలకిలారావాలు చేస్తున్నాయి, అందులో తేనె తాగి తుంగదలు ఝంకారం చేస్తున్నాయి. తుంగదలకి తామర పువ్వులన్నా కలువు పువ్వులన్నా ఇష్టం, ఆ మధ్యలో దుద్దు మీద వాలి, కర్ణిక మీద వాలి తేనె తాగి బ్రహ్మానందంతో మదంతో ఝుమ్ ఝుమ్ అంటూ ఝంకారం చేయటం మొదలుపెట్టాయి. అలా తుమ్మెదల ఝంకారాలు కనపడ్డాయి ఆ చెరువు దగ్గర, రకరకాల పిట్టల కోతలు కనపడ్డాయి. ఇక మధ్యలో ఒక పెద్ద గాలి వీచింది, ఆ గాలికి కెరటాలు కదిలాయి, అందులోంచి చల్లని నీటి తుంపర్లు ఒడ్డు మీదకి వచ్చాయి. దాంతో చెరువు అంతా కాసేపు ఏమైపోయిందనమాట, కల్లోలం అయిపోయిందనమాట, కదిలిపోయింది. గాలి వేసినప్పుడు చెరువు అలా కదిలిపోతుంది, ఆ తరంగాలు చల్లని నీరు ఒడ్డుకు తాకిందనమాట. అందులో నుంచి ఆ కల్లోలం అయిపోవడంతో నిశ్శబ్దంగా కదలకుండా చెరువు ఉన్నప్పుడు హంసలు చక్రవాక పక్షులు అందులో తిరుగుతాయి, కానీ ఎప్పుడైతే చెరువు కదిలిందో ఈ పిట్టలు అందులో ఉండలేక పైకి కిందకి ఎగరడం మొదలెట్టాయి, వీటి గందరగోళం కూడా ఎక్కువైపోయింది. ఈ విధంగా కాదంబ కోలాహలస్వన విస్ఫారం, కాదంబ పక్షుల యొక్క ఈ కుక్కుటాది పక్షుల యొక్క శబ్దాలతో, బెగ్గురు పక్షుల యొక్క శబ్దాలతో వాతావరణం మారుమోగిపోతుంది. అవి కూడా ఎంత మధురంగా పాడతాయండి, పక్షులు కూడా అరుస్తూ ఉంటే కిలకిలారవ్వలు కూడా సంగీత ధ్వనుల్లో ఉన్నాయన్నమాట. చల్లని నీటి తుంపరులతో కూడిన గాలి వస్తున్నది. అటువంటి చెరువుని, విశాలమైన చెరువుని, అందమైన చెరువుని, నీళ్లు తాగడానికి పనికి వచ్చేటటువంటి చెరువుని శ్రీకృష్ణుడు చూచాడు. ఇంకా పిల్లల్ని ఇక్కడ ఆగిపోదాం అన్నాడు. పిల్లలారా, ఇంకెందుకు ప్రయాణం, ఎప్పటికే ఎండకి మనందరం మాడిపోయాం బాగాను. ఎండం బ్రగ్గితిరి ఆకటం బడితిరి ఇంకేలా విలంబింపగా రెండో బాలకులారా.
చల్ది గుడువన్ రమ్యస్థలంబు ఎక్కడీ దండం లేగలు నీరు ద్రావి ఎరవందం బచ్చికల్ మేయుచున్ దండం వై విహరింపు చుండగా అమంద ప్రీతి భక్షింతమే. ఎండకి బాగా మాడిపోయారు పాపం మీరంతా. అందులో ఈ గొల్లపిల్లలు ఎక్కువ మంది గుండు చేయించుకుని పిలక కూడా పెట్టుకునేవారు. ఇప్పటికి కూడా యాదవులకు ఆ పిలక పెట్టుకోవడం ఒక అలవాటు అండి. జుట్టుంటే కొంతవరకు కాస్తుంది, జుట్టు లేకపోవడం ఏమైపోయింది, తలంతా మరీ ఎండకి బాగా మాగిపోయింది. మాగాయ ముక్కలు ఎండలో పెడితే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి వాడు గుండులన్నీ కూడా పాపం. అందుకని ఎండను మగ్గిని అన్నాడు. మగ్గిపోవడం అన్నమాట. ఎంత అందమైన పదాలండి అసలు. ఆవకాయ ముక్కలు మాగాయ ముక్కలు పూర్వం ఏం చేసేవారంటే ఎండలో పెట్టేవారు, అవి బాగా మగ్గేవి. అలా మగ్గిపోయారు, ఆకలికి నలిగిపోయారు. ఇంకెందుకు ఆలస్యం చేయడం పిల్లలారా, ఇక్కడే హాయిగా చద్దన్నం తిందాం. అందరి దగ్గర చద్దన్నం మూటలు ఉన్నాయి, చిక్కాలు తెచ్చుకున్నారుగా, ఆ చిక్కాలు విప్పుకొని ఎంచక్కగా భోజనం చేద్దాం. ఇక ఇక్కడే భోజనం ఎందుకు చేయాలనుకుంటున్నానో తెలిసిన, ఇక్కడేమో నీరుంది, ఆ నీళ్లలో తినడానికి పనికొచ్చే తామరాకులు ఉన్నాయి, ఆకుల్లో అన్నం పెట్టుకు తినచ్చు కనుక. ఒడ్డు మీద పచ్చగడ్డి ఉంది, ఆ గడ్డిని దూడలు తింటాయి. దూడలకి ఆహారం ఉన్నది, మనకి ఆహారం ఉన్నది. దూడల్ని గడ్డి తినడానికి విడిచిపెడదాం, మనం మన గడ్డి మనం తిందాం, హాయిగా ఆనందంగా తిందాం, ప్రీతిగా తిందాం. ఏమంటారని కానీ వాళ్ళు ఈ మాట ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాం. కృష్ణ ఇంకెందుకు ఆలస్యం అని వెంటనే అందరూ చతికిల పడ్డారు. కూర్చో అనే మాట వస్తే ఎంత ఆనందం అందరికీ కూడా కదా, టక్కు చతికిల పడ్డారు. దూడలు వదిలేశారు, దూడలు వాటి దారిన శుభ్రంగా గడ్డి తింటూ ఉన్నాయి. ఇప్పుడు అందరూ మేము కృష్ణుడు చుట్టూతోనే కూర్చుంటాం, కృష్ణుడికి ఎదురుకుండా కూర్చుంటా ఉన్నారు. అందుకని కృష్ణుడిని మధ్యలో కూర్చోబెట్టి గుండ్రంగా కూర్చున్నారు, వాడు వర్తులాకారంలో కూర్చున్నారు. అది చూడటానికి ఎలా ఉంది, కృష్ణుడు తామర పువ్వుకి మధ్యలో కరణికి ఉంటుందే అలా దుద్దులో కూర్చున్నాడు. దుద్దు చుట్టూ తామర పువ్వు రేకుల్లో పిల్లలు కూర్చున్నారు. కానీ ఇక్కడే ఒక తమాషా చెప్పన, కృష్ణుడు అందరికీ ఎదురుగుండా ఉండలేడు కదా. నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఇలా ఎదురుగుండా ఉన్నంటే నా వెనకాతలు ఉన్నవాడికి వీపు తప్పేం కనపడదు. కానీ శ్రీకృష్ణుడి మహిమ వల్ల కృష్ణుడు అలా మధ్యలో కూర్చుంటే, పిల్లలు చుట్టూ కూర్చుంటే, అందరికీ కృష్ణుడికి ఎదురుకుండా కూర్చున్నట్టే ఉంది, ముఖమే కనపడుతుందట. ఎవరికి వీపులు కానీ చేతులు కానీ కనపడాల, ముఖాముఖి కూర్చున్నట్టుంది. ఎంతమందికి ముఖం చూపిస్తూ ఏకముఖుడై ఉన్నాడు ఆయన. అందరూ కూర్చున్నారు చుట్టూ తామర పువ్వు రేకుల్లాగా. ఇక ఇప్పుడు భోజనం చేయాలి కదా. జలజాంత స్థిత కన్నికం తిరిగిరా సంఘంబులై ఉన్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షింపుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతలు చెక్కంబులున్ పువ్వులాకులు కంచంబులుగా భుజించి రచటన్ గోపార్భకుల్ భూవర. శ్రీకృష్ణుడు తామర పువ్వు దుద్దులో కూర్చుంటే చుట్టూ తామర పువ్వు రేకుల్లో పిల్లలు కూర్చున్నారు. ఈ కూర్చున్నటువంటి వాళ్ళందరూ ఆయన్నే తిరిగి చూస్తూనే ఉన్నారట, ఆయన ముఖాన్నే చూస్తున్నారు. అంటే అన్నం తినడానికి కూర్చున్నా, అన్నం తింటున్నా, లేదా ఇంకే పని చేస్తున్నా ఆయన ముఖం చూడాలి. ఆయన ముఖం చూడకుండా ఏ పని చేయరువాళ్ళు. అందుకే కృష్ణుని తిరిగిరాన్ కూర్చుండి వీక్షింపుచున్, అలా కృష్ణుడే చూస్తూ ఆయన చుట్టూ కూర్చున్నారు. తినడం కోసం ఏం చేశారు, కూడా తెచ్చుకున్న చద్దన్నం మూటలు విప్పారు, గొడ్డ విప్పారు. ఆ గొడ్డ తీయగానే లోపల ఉన్న గిన్నెలు బయటికి తీశారు, మూతలు తీశారు. ఆ లోపల రకరకాల పదార్థాలు తెచ్చుకున్నారు, అన్నము, పెరుగు, వెన్న, దాంతోపాటు మంచి కమ్మగా కాగిన నెయ్యి, ఇక చెప్పలేనని పచ్చళ్ళు తెచ్చుకున్నారు వాళ్ళు. పచ్చళ్ళు లేకపోతే భోజనం బాగా రుచిగా ఉండదు. చద్దన్నంలోకి బాగా పచ్చళ్ళు ఉండాలి. ఆవకాయ, గోంగూర లాంటి, దెబ్బకాయ లాంటివి అయితే బాగుంటాయి, కానీ అల్లపచ్చడి, బెల్లపచ్చడి ఏం బాగుంటాయి. అందుకని మంచి గోంగూర లాంటి పచ్చళ్ళు, దెబ్బకాయ పచ్చడి ఇవన్నీ కూడా తెచ్చుకున్నారు అన్నమాట. తెచ్చుకుని కూర్చున్నారు. తినడానికి రాతి చెప్పలు తెచ్చుకున్నారు. శిలలు అంటే రాతి చెప్పలు అన్నమాట. పల్లవములు, అక్కడ కొన్ని చిగురు టాకులు ఉన్నాయి, ఆకులు కూడా చిన్న చిన్న ప్లేట్ల కింద పనికొస్తాయి. అలాగా వాటిని కంచాలుగా పెట్టుకున్నారు. కొన్ని గడ్డి పరకలు ఉన్నాయి, అక్కడ గడ్డి కూడా ఎంత వెడల్పుగా ఉంటుంది అండి. అక్కడ ఆ గడ్డి పరకలు కూడా కంచాలుగా పెట్టుకున్నారు. లతలని కంచాలుగా పెట్టుకున్నారు. పువ్వుల్ని, తామర పువ్వు రేకులు ఉంటాయి, ఇంత వెడల్పు రేకులు అన్నమాట, ఆ రేకులు కంచాలుగా కొంతమంది పెట్టుకున్నారు. ఇక తామరాకులు, కరువు ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకుల్ని కూడా కంచాలుగా పెట్టుకున్నారు. వాళ్ళు తెచ్చుకున్న చద్దన్న మూటల్లో పెట్టుకున్న గిన్నెలు ఉన్నాయే, ఆ చిక్కములు అవి కూడా కంచములుగా పెట్టుకున్నారు. ఈ విధంగా ఈ పువ్వులు, ఆకులు ఇవన్నీ కంచాలుగా పెట్టుకుని అన్నం వడ్డించారు, పెరుగు పోశారు, చుట్టూతో వెళ్ళి దండ పోసం ముద్దలు పెట్టుకున్నారు. పెరుగన్నలు ఎంతో దండం నడుచుకునేవారంటే పూర్వం
నెయ్యి వేసుకుని కూడా వాడు పెరుగన్న తినేవారట. వాడికి జీర్ణశక్తి అలా ఉండేది, ఎందుకంటే పొద్దు నుంచి సాయంకాలం దాకా ఒకటే నడక, ఇలా 24 గంటలు కూర్చునేవారు వాళ్ళు. ఏమైనా కూర్చోలు కూర్చో లేకుండా కూర్చుంటే ఇలాంటి పెరుగు తింటే ఎగిరిపోతాడు వీడు. వాళ్ళ నడక, వాళ్ళ వ్యాయామం, ఆ చురుకుతనం వేరు. అందుకని అన్ని రకాలైనటువంటి ఏ ఏ బల పదార్థాలు ఉంటాయో అన్ని బల పదార్థాలు పెట్టుకున్నారన్నమాట. అవన్నీ నిజంగా చెప్పాలంటే కొవ్వులు పెంచేవి, కానీ వ్యాయామం చేసేవాడికి అవి కొవ్వు కాదు, శరీరానికి ఆరోగ్యం ఇస్తాయి. ఈ విధంగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఇవన్నీ పెట్టుకుని ఇక తినడం మొదలుపెట్టారు. ఏం భోజనం అండి, కృష్ణుడు చుట్టూతో కూర్చుని సద్దన్నం తింటుంటే అది అమృతం కంటే గొప్ప. అసలు భగవంతుడితోటి గురువుతోటి కూర్చున్నప్పుడు ఎందుకు పెరిగినాయని బన్సీరవ ఉప్మా కూడా అద్భుతంగా ఉంటుంది. అసలు చండాల బన్సీరవ ఉప్మా ఏంటది, ఉత్తప్పుడు ఇంట్లో తినగలమా, కానీ గురువు గారి దగ్గర కూర్చుని తిన్నావా ఆ రవ్వ కూడా అద్భుతమైన బొమ్మ కింద ఉంటుందన్నమాట. ఏం రుచిగా ఉంటుంది, అదే దాని గొప్పతనం అనమాట. అది పరమాత్ముడితో సద్గురుడితో జగద్గురువుతో భోజనం అన్నారు. లేకపోతే సద్దన్నాన్ని ఎంత వర్ణించాడా, ఆ రాసినవాడు వ్యాసుడు, మరో పక్కన పోతన గారు, సూరదాసు గారు, వీళ్ళంతా ఈ సద్దన్నం మీద పెట్టిన దృష్టికి దేని మీద ఎందుకు పెట్టలేదంటే కృష్ణుడితో ఉండడం వల్ల ఆ సద్దన్నం యోగామృతం అయిపోయిందిట. ఏం భోజనం వర్ణించారంటే ఇక్కడ పోతన గారు అయితే తెలుగులోను హాయిగా. ఒకడు ఏం చేశాట, ఒకని కంచములోని దొడిసి చయ్యన మృంగి చూడులేదని నోరు చూపునొకడు, ఇన్నియు తగవంచియుడుటన్న చెల్లితనమను చూబంతెన్నగుండులాడునొకడు. ఒకడేం చేశాడు, ఆకుల్లో అన్నం పెట్టాడు. అన్నం పెట్టిన తర్వాత అన్నం కలిపాక ఒరే ఒక్కసారి ఆగిపోండిరా అన్నాడు. ఎందుకు ఆగిపోవడం అంటే, అన్నం తెచ్చుకున్నాం కొంతమంది, లడ్డూలు తెచ్చారు కొంతమంది, కొందరు గోంగూరే తెచ్చారు, కొందరు ఆవకాయ తెచ్చారు, కొందరు దెబ్బకాయ తెచ్చారు, కొందరు దెబ్బకాయ తెచ్చారు. ఇప్పుడు ఎవడి పచ్చడి ఎవడన్నం వాడే తింటే ఏం బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, పెద్ద ఆకుల సమూహం పరచండి, ఆకులన్నీ ఒకదాని మీద ఒకటి పెద్ద చాపలా పరచండి. ఈ చాప మీద, ఆకుల చాప మీద అన్నం అంతా ఒక కొండలా పోసేయండి, అన్నపు రాశి. గోంగూర తెచ్చిన వాళ్ళంతా గోంగూరంతా ఓ చోట ముద్ద కింద వేయండి, అది గోంగూర రాశి. ఆవకాయ అంతా ఓ చోట వేయండి, ఇంకో పచ్చడి ఇంకో చోట వేయండి, మాగాయ ఓ చోట వేయండి. ఇలాగా అన్ని పదార్థాలని ఓ చోట ఒక రాశి పోయండి. ఆ తర్వాత ఏం చేద్దాం, అందరికీ కొంచెం కొంచెం అన్నం, అందరికీ కొంచెం గోంగూర, అందరికీ కొంచెం దెబ్బకాయ, అందరికీ కొంచెం మాగాయ, అందరికీ కొంచెం ఆవకాయ, ఇలా అన్నీ అందరికీ వడ్డిద్దాం. వీళ్ళు కొంతమంది తెచ్చుకునేవాడు కాజాలు అవి కూడా తెచ్చుకున్నారు, అవి కూడా ఎవడు కాజా వాడు తినకుండా కొంచెం కొంచెం అందరికీ వడ్డిస్తే ఇటు పచ్చళ్ళ భోజనం ఇటు తీపి తిన్నట్టు ఉంటుంది. ఏమో ఇలా తింటే బాగుంటుందా అంటే, వాడు చాలా ఆనందపడిపోయారు, భలే ఆలోచన వచ్చిందిరా, ఎవడి మూట వాడు తింటే ఏం బాగుంటుంది, అందరం అన్ని ఒక చోట వేసుకుని పంచుకుందామన్నారు. అదనమాట, ఇన్నియు తగ బంచియుడుట నెచ్చలితనమనుచు బంతెనగుండులు ఆడునొకడు. వెంటనే ఏం చేశారన్నమాట, అన్నపు రాసి పోసి, పెరుగు రాసి పోసి, వెన్నపు రాసి పోసి, పచ్చడు రాసి పోసేసారు. అక్కడ పోసాక అందరినీ కూర్చోబెట్టారు. వడ్డన సెక్షన్ అంటే కొందరికి ఇష్టం, ఎందుకంటే ఈ వంకతో వీళ్ళు లాగచ్చు కనుక. ఇప్పుడు వాళ్ళంతటి వాళ్ళు ప్రసాద్ కాఫీ అంటే ఎవరు, గురువు గారు పోయి చెప్పి కాఫీ కాఫీ అని చెప్పి చెప్పేట్టు పోవచ్చు, గొడవ ఉండదు. ఈ పిచ్చాడు ఏం తగ్గుతాడు, వీడికి ఇచ్చేది ఒక గ్లాస్ కూడా ఉండదు. అందుకని వీళ్ళంతా ఏం చేశారనమాట, ఒరే వడ్డన మాది అన్నారు ఒక నలుగురు లేచారు. అందులో ఈ నలుగురు లేచి ఏం చేశారు, అందరికీ కొంచెం కొంచెం అన్నం వడ్డించి, అందులో ఒకడు కొంచెం భీముడు లాంటి వాడు ఉన్నాడు, వాడు పెద్ద ఆకు వేసుకుని సగం అన్నం అందులో వేసుకుని, గోంగూర పచ్చడి బాగా ఇష్టం అనుకుంటాను, ఆ గోంగూర ఈ దెబ్బకాయని వాడు వేసేసుకున్నాడు. ఈ తక్కిన వాళ్ళంతా వచ్చి, అన్యాయం అన్యాయం, నువ్వు ఒక్కడికి సగం పెట్టేసుకుని మా అందరికీ మిగతా సగం పంచుతావా, అబ్బే వాటాలు తెగలేదు మళ్ళీ కలిపేయి అన్నారు. పాప వీడు పక్కన పెట్టుకుందే కలిపేశారు. రహస్యంగా లడ్డూలు దాచుకున్నా లాగవు, ఎవడో లాగేస్తాడు, మన జనాలు అందరూ ఆగుతారా. అందుకని మొత్తం మీద ఈ పంపకం సరిపోలేదని మళ్ళీ అన్నం అంతా ఒక చోట కలిపేశారు. దాంతో సక్రమంగా వడ్డించే వాళ్ళు ఉంటారే అటువంటి వాళ్ళని పంపారు, పక్షపాతం లేకుండా వడ్డించే వాళ్ళని ఈ వడ్డనికి పంపారు. పాపం ఇందాక దాచుకున్నవాడు, ఎంత తినేద్దాం అనుకున్నవాడు, అందరితో పాటే నలుగురితో నారాయణ అయిపోయాను నేను, ఈ అన్నం నాకేం సరిపోతుంది అనుకున్నాడు. వాడు కొంచెం మొహమాటం పైకి అనలేడు వడ్డించమని. కొంతమందికి తినాలని ఉంటుందండి, పైకి అడిగితే బాగుండదేమో, నలుగురిలో ఎక్కువ తింటున్నాడు అనుకుంటారేమో, దిష్టి కొడుతున్నాడేమో అని బెంగాల్ లోపల తినాలని ఉంటుంది. అందుకని వాడు పక్కవాడిని వడ్డించేవాడిని పిలిచి, అందరికీ వడ్డిస్తున్నప్పుడు వాడికి ఇంత ఒంగూర ఇస్తే నాకు ఎంత, నాకు 4 ఆవకాయ పెచ్చులయ్యే, తర్వాత నీకు వడ్డించేటప్పుడు నేను జాగ్రత్తగా వడ్డిస్తానే, ఇలా ఇలా అన్నాడు వాడు. ఈ వడ్డంలో కూడా రహస్యాలు ఉంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే భోజనం చేసేటప్పుడు చేత్తో వద్దండి వద్దండి అంటారు, ఈ చేత్తో ఈ చెప్తేనే ఈ చెప్తేనే అంట అనమాట. అలాంటి మొహమాటం కాళ్ళేమో వాళ్ళకి కావాల్సిన ఏర్పాటు వాడు చూస్తున్నారు పిల్లలు కదా అంత మరి. అందుకని నాకు ఎక్కువ వడ్డించను ఒకడు, నీకు తర్వాత వడ్డిస్తాను ఒకడు, ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. అందుకని వడ్డల శిక్షలు దిగుతారు వాడు కొంతమంది వద్దన్న వినిపించుకోకుండా అసలు రాసి ఇది ఈ విధంగా కొంతమంది దిగారు. ఈలోపు ఒకడే ఉన్నాడు, ఒరే ఆకుల్లో వడ్డించాక తినే ముందు ఒక్కసారి గోవింద అండం బాగుంటుంది, కళ్ళు మూసుకుని గోవింద అనండి అన్నాడు. అందరూ కళ్ళు మూసుకోగానే వాడు ఎదుర్కొంటా ఉన్న బూరో గారు వీడు లడుక్కులు నోట్లో మింగేశాడు. వీడు పాపం కళ్ళు తెరిచి ఎదిరా నా దాంట్లో గాలి కనపడటంలా బూరి కనపడటం లేదంటే పక్కవాడు ఒకడు నేను చూశాను గోవింద గోవింద అనిపించి వీడు గోవింద కొట్టేశాడు అన్నట్ట. అనగారు వీడు నాది మింగేశావు అన్నట్ట. అప్పుడు వీడేం చేశాడు, ఒకరిని కంచములోని దొడిసి చయ్యన్న మిరింగి చూడు లేదని నోరు చూపుకుండకడు, నేను ఎక్కడ మింగాను రా చూడరా అని నోరు చూపించాక గుటుక్కుని మింగాక ఇంకా నోట్లో ఉంటుందా. అందుకని చూడు లేదని నోరు చూపునొకడు. మరొకడు ఏం చేశాడు, ఇలాగ పక్కవాడి దగ్గర నుంచి లాగేయడానికి మింగడం ఒకటే కొంచెం ఇబ్బంది, ఎక్కువసేపు మింగలేము, గుటుక్కు గుటుక్కుని మింగేటప్పుడు గొంతు కడ్డం పడుతుంది. అందుకని కృష్ణు చూడు మనుచు కికురించి, అదిగో కృష్ణుడు చూడు ఎంత అందంగా ఉన్నాడో అన్నట్ట. పాప ఈ జనమంతా కృష్ణుడికే చూడగానే వాళ్ళ దగ్గర ఉన్న ఆకులు లాగేసి తన పంచి కిందకు దూకేశాడు కనపడకుండా. ఏమేమో ఆకులు అంటే కనపడలేదు, పోనీ ఎవడన్నా మింగాడా అంటే నోరు విప్పితే ఎవడి దాంట్లో కనపడ్డంలా. వీడు అలా పంచి కప్పి కాసేపు దాకా కొంచెం కొంచెం ఇలా లాగడం మొదలెట్టాడు. వీడు ఏమిటి అస్తవాడు పంచి ఎత్తుతాడని చూస్తే అడుగునేమో కంచం, ఈ కంచం ఏమో పంచికి అంటుకుపోయింది, ఈ ఆవుగా ఎంటుకుపోయి, ఈ మాగా ఎంటుకుపోయి, వెన్నపోస అంటుకుపోయి, ఈ పంచి అంతా ఖరాబ్ అయిపోయింది, మాయదారి తిండి కోసం పంచిపాటు చేసుకున్నవరా ఇది ఉతకరా అన్నారు ఒకళ్ళు. ఈ విధంగా కృష్ణ చూడు మనుచు కికురించి పడుమ్రోల మేలి భక్ష్య రాసి మెసగునొకడు. అలా కృష్ణుడికేసి చూడమని చెప్పి ఆ ఎదురుగుండా ఉన్నవాడి కంచంలో ఉన్న మంచి మంచి ఆహార పదార్థాలు ఒకడు తినేశాడు. ఒకడేం చేశాడు, ఈ పచ్చళ్ళు నంచుకుంటూ అన్నం తింటే చాలా బాగుంటుంది, పెరుగన్నం పెరుగన్నం కింద తినకూడదు, ఆ పెరుగన్నం తినేటప్పుడు మాగాయో కొంచెం ఆవకాయో గొంగూరో నంచుకుంటే బాగుంటుంది, నేను చూడండి ఎలా తింటున్నాను అని ఇంత అన్నం ముద్ద తీసుకుని ఈ వేలు రెండు వేళ్ళ మధ్యలో ఆవకాయ పెచ్చు, ఒకదాని మధ్యలో మాగాయ వద్ద, ఓ దాంట్లో కాస్త గొంగూర పెట్టుకుని ఇలా పెరుగన్నం నాపుకోవడం అని నాకడం ఆవకాయ దీని ఎంత బాగా చెప్పాడు సరే. ఈ మాగాయ ఏం చేస్తున్నట్ట, మాటి మాటికి వ్రేలు మడిచి ఊరింపుచు ఊరుగాయలు తినుచుండునొకడు. పోతన గారి శైలి ఇలా ఉంటుంది, ఊరుగాయలు తినుచుండునొకడు, ఈ ఊరగాయలు అని వేలు మడిచి మరి నాకుకోవడం మొదలెట్టాడనమాట. ఆ శబ్దం లొట్టలు వేయడం అంటారనమాట, అని తినడం అనమాట. పక్కవాడిని ఊరిస్తూ ఊరగాయలు తినడం మొదలెట్టాడు ఒకడు. ఈ విధంగా అందరూ భోజనాలు చేస్తున్నారు. ఈలోపు కొంతమంది ఉంటారే వాళ్ళు అన్నం పెద్దగా తినలేరు కానీ కబుర్లు ఎక్కువ చెబుతారు. అలా కబుర్లు చెప్పేవాడు కూడా ఉండాలి కదా, మరి హాస్యమాడేవాడు కొంతమంది ఉండవాలి. అందుకని ఆయన ఏం చేశాడు, ఒకడు నవ్వు నొక్కడు, ఒకడు నవ్వుతూ ఉంటే పరుల నవ్వించు నొక్కడు, పక్కవాడు నవ్విస్తున్నాడు ఒకడు అన్నమాట, ముచ్చటాడు నొక్కడు మురియునొకడు, ఒకడు ముచ్చట్లు పలుకుతున్నాడు, ఒకడు ఆ ముచ్చట్లు విని మురిసిపోతున్నాడు. ఇలా వీళ్ళలో వీళ్ళు ఆనందంతో కబుర్లు చెప్పుకుంటూ ఆవకాయ బద్దలు మాగాయ బద్దలతో కూడిన ఈ చద్దన్న ముద్దలు తింటూ ఆనందభరితులైపోయారు. దొంగతనం చేసినా అదొక రకమైన సరదా అనమాట, అది నిజంగా వాళ్ళ ఉద్దేశం దొంగతనం కాదు హాస్యం. ఈ విధంగా పరుల యొక్క ఆహార పదార్థాలు మిగుతున్నారు ఒకళ్ళు.